ఈ నియమాలలో మేము కూడా ఈ నియమాలు పాటిస్తాము, రేపు మేము ఈ దీక్ష తీసుకుంటాము అనేటువంటి వాళ్ళు నవరాత్రి సాధిక రాకపోయినా దీక్ష నింపవచ్చు. ఈ నియమాలు మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను వినండి. ఈ నియమాలు పాటించే వాళ్ళందరూ కూడా ఇవాళ అర్ధరాత్రి దుర్గాదేవి యొక్క శక్తిపాతానికి అర్హులే. లాస్ట్ మినిట్ లో పరిగెత్తు రైలు ఎక్కించిన ఎక్కించి వచ్చి కదా, 2 గంటల ముందు ప్లాట్ఫామ్ లో కూర్చుని ఎప్పుడు ట్రైన్ వస్తుందా ఎప్పుడు ట్రైన్ వస్తుందా అని వెయిట్ చేసేవాడు అదే ట్రైన్ ఎక్కుతాడు. కేవలం తేడా ఏంటి అంటే ముందు వచ్చినవాడు కాస్త స్థిమితంగా ఎక్కుతాడు, లేటుగా వచ్చినవాడు జాబరాత్రి ఎక్కుతాడు. ఇచ్చేత జాబరాత్రి ఎక్కేటటువంటి వాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తచ్చు. కానీ నియమం వినండి, మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు నియమం ప్రకారము 1 గంట సేపు గాయత్రి మంత్ర జపం చేస్తాను. ఏం చేస్తుంది గాయత్రి మంత్ర జపం? ఎందుకు చేయమంటున్నా అంటే మీకు ప్రారంభం పోతుంది, మీకుండేటటువంటి రోగాలు కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు కానీ, ఉద్యోగం రాకపోవటం కానీ, పెళ్లి కాకపోవటం కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ సున్నా భిన్నంగా ఉండటానికి ఏకైక కారణం ఏంటి అంటే ప్రారంభ కర్మ. ఇంతేత ప్రారంభ కర్మ పోయి నేను ఆనందంగా జీవించాలి అనుకుంటే మీరు రోజు 1 గంట గాయత్రి చేయవలసిందే. మీరు చేయలేం మాస్టారు అనుకుంటానంటే మీ కర్మ, నేనేం చేస్తాను? గురువుల యొక్క ఆశీర్వాదంతోనే, దేవతల యొక్క అనుగ్రహంతోనే జరగాలి అంటే దుర్గా అవతరణం చేయవలసిన పనే లేదు. దుర్గా సప్తశతి కథ తెలుసు కదా, దేవతలు ఎప్పుడైతే రాక్షసులతో ఓడిపోయారో ఆ దేవతలందరూ సంఘటితమైపోయి ఒక శక్తిగా రూపొందారు. ఇప్పుడు నాతో పాటు ఈ సాధనలు చేసుకుంటాం, రాబోయే కాలంలో కలిసే వాళ్ళందరూ కూడా దుర్గా యొక్క స్వరూపాలే అవుతారు. అది తెలుసుకొని మీరు ఈ నియమాన్ని ఆచరించి తీరాలి అని నా కోరిక. ఇంత చెప్పినా మీరు చేయలేకపోతే మాత్రం చేతులు ఎత్తకండి. కానీ మేము 1 గంట గాయత్రి జపం చేస్తాను, ఇవాటి నుంచి మొదలవుతాను అని నేను కొత్తగా తీసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. గుడ్, 3, 4 ఈ 4 దుర్గాదేవి అనుగ్రహం వస్తుంది. మిగతా వాళ్ళు మీ కర్మ మీకు అర్థమైపోయాయి కదా, భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. సో సినిమా చూడటానికి ముందు రేపు మీరు ఆ అప్లికేషన్ తీసుకోండి, రేపు మాత్రం తీసుకోండి. అంటే ఒక మంచి పని చేయటానికి అర్హత లేనటువంటి దద్దమ్మలన్నమాట మీరు. అర్థమవుతుందా మీ శాతకాంతను? ఓ మంచి పని చేయలేయా బాబు అంటే నేను చేయలే ఉంటున్నారు సిగ్గు లేకుండా. సరే మీ సిగ్గు లేకపోతే నాకు సిగ్గు ఉంది కనుక అదృష్టం వదిలేస్తాను. 2 చూడండి, 80% పండ్లు కూరగాయలు మరియు 20% వండిన ఆహారం మాత్రమే స్వీకరిస్తాను, టీ కాఫీలు మానేస్తాను. టీ కాఫీలు టాయిలెట్ క్లీనర్స్ తాగము అనేవాళ్ళు ఎంతమంది చేతులు పెట్టండి. ఇంకా ఇవాళ నుంచి ఇంకా సరే ఈ చేతులు ఇచ్చిన వాళ్ళు రేపు గుర్తుంచుకోండి, రేపు మీరే దీన్ని పాల్గొనరు. ప్రతిరోజు 10 ఆసనములు 7 ప్రాణాయామములు నియమం ప్రకారం చేస్తాను. చేతులు ఎత్తండి. ఈ ఆసనాలు ప్రాణాయామాలు నియమ ప్రకారం చేస్తాం. స్వాధ్యాయములు ఎన్నుకున్న గురువు లేదా ఒక మంచి పుస్తకములు రోజుకి 2 గంటల పాటు చదివి ముఖ్య విషయములు వ్రాసుకొని ఆచరిస్తాను, దాన్ని ఇతరులకి చెప్తాను. మీరు చేతులు ఎత్తిన వాళ్ళు మీరే గుర్తుంచుకోండి, మీరే గుర్తుంచుకుని మీరు రేపు ఈ దీక్ష ఇవ్వబడుతుంది. గాయత్రి మంత్ర దీక్ష కూడా రేపు చాలా శాస్త్రోక్తంగా విధి విధాన ప్రకారం ఎన్ని గంటలకు ముగుస్తుంది? 11 ఉన్నారు కనుకోండి, అంతేగా 11:30. దానికి గాయత్రి మంత్ర దీక్ష తీసుకుని మేము దీక్షగా చేస్తాము, గాయత్రి మంత్ర జపం ఇంకా ఆ గురువు అనుగ్రహంతో అనుకునేటువంటి వాళ్ళు కూడా రేపు ఆ దీక్ష తీసుకోవచ్చు. యజ్ఞోపవీతం వేసుకోదలుచుకున్న వాళ్ళు వాళ్ళ యజ్ఞోపవీతం వాళ్ళు తీసుకుని వస్తే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఆ యజ్ఞోపవీతాన్ని వేసుకోవచ్చు. మీకు ఇంత చెప్పినా అర్థం అవుతుంటే మీ మనస్సులు ఎక్కడో ఉంటాయి కనుక మళ్ళీ జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. రేపు 9 గంటల నుంచి ఇక్కడ శ్రీ దుర్గా గాయత్రి శక్తిపీఠంలో గాయత్రి ఉపనయన సంస్కారము మరియు గాయత్రి మంత్ర దీక్ష ఇవ్వబడును. అర్థమైందా అందరికీ? 3 అందించింది
ఏమైంది డాక్టర్ గారు మీరు మాట్లాడొచ్చని
చెప్పారు దగ్గర మాట్లాడుకుంటాడు.
నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడుకుంటూ ఉంటారు, నేను అడిగితే మాత్రం ఉమ్మా అందు. మీరు వింటే రావాల్సిన అవసరం లేదంటే నువ్వు అన్నంత మాత్రమే కంగారం పడిపోకండి.
మీ అదృష్టం బాగుంది. దుర్గా నవరాత్రులలో ఈ అద్భుతమైన ఎందుకంటే కాలంలో మంత్ర దీక్ష పుచ్చుకునే అదృష్టం కూడా ఉండే అడవాలి. అంతేత రాగానే కుదరదు, రావాలనుకున్నాం ఏదో కారణం వల్ల మానేస్తారు.
చాలా మంది రాకూడదు అనుకుని చెప్తారు,
అది సంస్కారం అదృష్టం. కానీ నా కర్తవ్యము ఇక్కడ కార్యనిర్వాహకుల కర్తవ్యం ఏంటి అంటే స్పష్టంగా చెప్పాలి. ఇది చాలా మందికి తెలియదు, ఇది
మీరు పోగొట్టుకుంటున్నటువంటి అదృష్టండి.
అంటే ఏదోనే అనుకోకండి, అది మొత్తము మీ ప్రారంభ కర్మలను మీ జీవితాలను మార్చివేసేటటువంటి, ఇదివరకు ఋషులు మహర్షులు అందరూ చేసేటటువంటి గాయత్రి మంత్రం ఈనాడు మీ దగ్గరికి నడిచి వస్తుంది. అందుకు మీరు వ్యాఖ్యలు ఇస్తున్నారు, తర్వాత ఎలాగో చాలా బాధపడతారు అని నాకు చాలా తెలుసుకునే విషయం. ఇట్లయితే నాకు చాలా సార్లు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాక చాలా మంది ఫోన్లు చేస్తారు, మాస్టారు మీరు వచ్చారని నాకు తెలియదు, నేను మిమ్మల్ని చూడలేకపోయాం మాస్టారు, నేను నవ్వుకుంటాను. నేను మీకు నిజంగా చూడాలనుంటే నువ్వు రాలేవా, ఫోన్ చేసి మరీ చెప్పాలా చూడలేకపోయాను.
మీ మూర్ఖత్వానికి పరాకాష్టాలి దాసాలు ఏంటండి, మీరు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇష్టం అవుతే చేయండి, ఇష్టం లేకపోతే మానేయండి తప్ప. మాకు పరిస్థితులు అనుకూలించడం లేదు కనుక నేను మానేస్తున్నాను అనకండి, అదొక్కటే నేను చెప్పేది, అదొక్కటి మీరు నేర్చుకోండి వల్ల మీ జీవితాలు మారిపోతాయి.
ఈ పనే కాదు, ఏ పనైనా కూడా నేను ఇది చేద్దాం అనుకున్నాను
కానీ చేయలేకపోయాను. వద్దు,
చేద్దాం అనుకుంటే చెయ్యి, లేకపోతే అర్థమంటే నీకు చేయాలని లేదు. అర్థమవుతుందా? అంతే తప్ప మీరు మళ్ళా మీమాంసలో పడి నేనేం చేస్తానండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా పక్క ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, లేకపోతే నేను ఇక్కడ రాకపోతే పిల్లి కట్టి పిల్లి అడ్డంగా వచ్చిందండి, లేకపోతే ఈగ ముక్కులో నిండిందండి, ఏంటి ఆ రాష్ట్రాలు చేస్తే చేయండి మంచి పని, లేకపోతే మానేయండి.
అంతేత రేపు
రాజు గారు 9 గంటల కదా,
రేపు ఖచ్చితంగా ఈ గాయత్రి దీక్ష తీసుకునేటటువంటి వాడు రేపు పొద్దున్న నుంచి ద్రవాహారంలో ఉండాలి. ద్రవాహారం అంటే లిక్విడ్స్ ఏదైనా తీసుకోవచ్చు, టీ కాఫీలు అవి ఒప్పుకో, ఇంకా గాయత్రి మంత్రం తీసుకునే రోజు అసలు ఒప్పుకో. లిక్విడ్స్ మీ ఇష్టం, ప్రతి గంట గంటకి తాగండి, మనుషులు తాగండి, నిమ్మకాయ పిండి తాగండి, చేతి తీసుకుని తాగండి, పళ్ళు కూడా రసంగా తాగాలి తప్ప పళ్ళు కూర్చుని తినడానికి వీల్లేదు. చెప్పింది అర్థమైన కదా, ఏం చేయొచ్చు? మళ్ళీ మీరు నేను లేవగానే వచ్చి ఇంతకు ఏం చేయాలంటే మాట్లాడడం అవసరం. చెప్పింది అర్థమైంది కదా, కేవలము లిక్విడ్ ఫుడ్. టుమారో మార్నింగ్ మేము 9 గంటల వరకు ద్రవాహారం తీసుకుని ఉండలేము మాస్టారు, ఏదో ఒకటి కావాలి అనుకుంటే మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే 5 నిమిషాల తక్కువ 9 వరకు నిద్రపోండి, కరెక్ట్ గా డైరెక్ట్ గా వచ్చేయండి. అప్పుడు మంచి నీళ్ళు తాగక్కర్లేదు, ఏమీ తాగక్కర్లేదు, మొహం అది కలుపుకొని సాధించేస్తుంది. రేపు చాలా క్రమమైనటువంటి పద్ధతిలో నాకు తెలిసి మొదటిసారి సామూహికంగా మొదటిసారి రేపు సామూహికంగా ఈ గాయత్రి మంత్ర దీక్ష ఇవ్వబడుతుంది. గాయత్రి మంత్ర దీక్ష ఇవ్వగానే మీకు కొన్ని అనుమానాలు వస్తాయి, అంటే నేను ముందే చెప్పేస్తున్నాను. గాయత్రి మంత్ర దీక్ష ఒకే ఒక వ్యక్తి తీసుకోవడానికి వీలు ఉండదు. గాయత్రి మంత్ర దీక్ష ఇంతకే నేను వాడు ఎవరైతే వాడి గ్రూపుని ఆడుతూ ఉండకూడదు. అంటే ఏంటి, వాడు శ్వాస ఆగిపోయి ఉంటే వాడికి శ్వాస ఆగిపోయి ఉంటాయంటే అర్థమైతే ఏమైనా వాడు వాడికి గాయత్రి మంత్ర దీక్ష తీసుకునే అర్హత లేదు. మిగతా వాళ్ళందరికీ మీరు శ్వాస ఆడుతుంది కదా, గ్యారంటీయా? మీరు ఎవరికైనా అనుమానం ఉందా? అంచేత మళ్ళీ బయటకు వెళ్ళో ఇక్కడికి వెళ్ళో వ్యాఖ్యలు వేయకండి, వాళ్ళు ఇలా చెప్పాడు మీరు ఇలా చెప్పాడు. ఇందుకు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, మీకు శ్వాస ఆడుతోందని మీకు నమ్మకం ఉంటే వాడితో చెప్పు, నాకు ముక్కు అంది, ముక్కులో గాలి వెళుతుంది కనుక నేను గాయత్రి తీసుకోవచ్చు.
తీసుకోకూడదు అన్నాడు అనుకోండి, వాడి మాట మీకు నచ్చింది అనుకోండి, వాడి మాట ఇక్కడ కాదండి. నా మాట ఏంటి, జాతి మత కుల లింగ వయస్సుతో కూడా సంబంధం లేదు. ఏ వయస్సులైనా ఇప్పుడైనా కూడా మీరు గాయత్రి మంత్ర దీక్ష తీసుకోవాలనుకుంటే, ఒక మంచి పని చేయాలి అనుకుంటే తీసుకెళ్ళుకోలేదు, సరేనా? ఇక నియమాలు ఏమి లేవు. రెండో నియమం ఏంటంటే దీక్ష తీసుకున్న తర్వాత కనీసము రోజుకి ఒక మాల గాయత్రి తీసుకోవాలి మీరు, ఒక మాల 108 సార్లు అంటే సుమారు 5 నిమిషాలు పడుతుంది, అంతకంటే ఎక్కువ పడుతుంది. కానీ రేపు దీక్ష తీసుకున్న తర్వాత ఎవరైనా సాధకులు దమ్ము ఉంటే మేము ఇంకా ఎక్కువ చేస్తాము, గ్యారంటీగా 1 గంట సేపు చేస్తాము అనేవాళ్ళు మీ దీక్ష పద్ధాన్ని ఇంకోవచ్చు. లేకపోతే మీరు దీక్ష తీసుకోవచ్చు, గాయత్రి మంత్ర కృపకి మీరు పాత్రులే, కానీ దీక్ష తీసుకున్న తర్వాత మీరు కనీసం ఎంత చేయాలి, 108 అంటే 5 నిమిషాల పాటు తీసుకోవాలి. ఇది ఉన్నవాళ్ళు రేపు గాయత్రి మంత్ర దీక్ష తీసుకోవచ్చు. క్లియర్? ఇంకొక రేపు సుమారు 100 రెడీ చేయండి. కానీ సాధు చూస్తున్నాక మళ్ళీ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వస్తారు, కానీ 100 కంటే ఎక్కువ మంది పెట్టద్దు. సరే, దుర్గాదేవనాథుల గురించి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దుర్గాదేవిని మీరు పూజ చేశారు, బాగానే ఉంది. దుర్గాదేవిని మీకు కావలసినటువంటి కోరికలన్నీ అడిగారు, అది చాలా బాగానే ఉంది. కానీ ఆ దుర్గాదేవికి తగినట్టు మీ వాతావరణం లేకపోతే, మీ ఆశ్రయం లేకపోతే ఫలితాలు అంత బాగా రావు. ఆయుర్వేదంలో మందుతో పాటు అనుపానం చేస్తారు, తెలుసా మీకు? ఆయుర్వేదం ఉత్తరే మందు చెప్తారు, ఆ మందుతో పాటు తేనెతో పాటు తీసుకున్నాను, మద్యంతో పాటు తీసుకున్నాను, ఆవుపాలతో పాటు తీసుకున్నాను, ఇలా రకరకాలుగా చెప్తారు అనుపానం. ఆ అనుపానానికి తగినట్టు మీరు మందు వేసుకోకపోతే మందు అంతగా పనిచేయదు. అలాగే ఈ దుర్గా శక్తి పనిచేయాలి అంటే మీకు 4 లక్షణాలు ఉండాలి కుడివైపు అని చెప్పాను నేను. అదే దుర్గాదేవి యొక్క కుడివైపు ఉన్నటువంటి ఆయుధాలు, ఆయుధాలు ఉంటాయి కదా దుర్గాదేవికి, ఆయుధాలు ఏంటి, పనిముట్లు. అందులో మొట్టమొదటి ఏంటి అంటే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటి, లక్ష్యము కరెక్ట్ గా ఉండటం, చదువుకోవాలి, మార్కులు బాగా రావాలి అని దుర్గాదేవినో గాయత్రినో అడిగితే ముందు నువ్వు చదువుకోవాలి. నువ్వు చదువుకోకుండా దుర్గాదేవిని బదులు వచ్చి పరీక్ష రాసేది. సరే, నువ్వు చాలా సీరియస్ గా చదువుకుంటే దుర్గాదేవిని ప్రార్థన చేస్తే జరిగేది ఏంటంటే, తెలియకుండానే పరీక్షలో రాబోయేటటువంటి ప్రశ్నలు జవాబు నువ్వు చదివేసుకుంటావు. తెలియకుండా నీకు తెలియదు, పేపర్ ఏ అవుట్ అయిపోదు, దానివల్ల ఏమవుతుంది, నేను సులభంగా బాధ్యపోతావు. బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటి కదా, బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏం చేయగలుగుతున్నావో దాని మీద ఏకాగ్రత. అది ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే చాలా మంది నా దగ్గరకు వచ్చి మర్చిపోతారు, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, అసలు మాకు ఇల్లు కట్టుకునే అర్హత ఉందా, యోగ్యత ఉందా లేదా అని అడుగుతారు. లేదు అంటే నా దగ్గరకు ఇంకొకడు వస్తాడు, మర్చిపోతారు, మేము ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, దానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాన్ని చేస్తాం, మాకు ఇల్లు కట్టుకునే యోగ్యత ఉందా లేదా అంటారు. నేనేం జవాబు చెప్తాను, కట్టుకుంటా ఇచ్చేట. మొదటి వాడు ఏమన్నాడు, నాకు ఇల్లు కట్టుకోవాలండి, ఎలా సెల్ఫోన్ కట్టుకోవాలండి, ఏదో అటంకులు వస్తున్నాయండి, నేను కట్టుకోలేకపోతున్నామండి, ఆటంకులు అలా వస్తున్నాయండి. రెండో వాడు ఏమన్నాడు, నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇల్లు కడతానండి, దానికి తగిన అంతా ప్రయత్నం చేస్తాను నేను. మీరు మీ ప్రయత్నం చేస్తే తప్ప మీకు దేని సహాయం రాదు అనేది గుర్తుంచుకోండి. మీ బాధలు అన్ని గ్యారంటీగా తీరిపోతాయి, అన్ని బాధలు గ్యారంటీగా తీరిపోతాయి. కానీ దేవుడికి దండం పెట్టుకున్నాను కనుక నా బాధ దేవుడు వచ్చి తీర్చాలి, నేను ఇంట్లోనే పడుకుంటాను, అంటే కుదరదు. చేయగలిగింది, ఏం లేని నువ్వు చేయలేవు, నేను చేయలేను, అవి చేయలేదు. సమస్య ఏంటి, మనం ఎలాంటి వాళ్ళం అంటే అన్ని పనులు భగవంతుడు చేయాలి, తిండి మాత్రం భగవంతుడు తినకూడదు, మనం తినాలి. అది కూడా భగవంతుడు తినేమంటే ఏం పోయింది తీసుకోము, అర్థమైందా? తప్పు ఏం చేస్తున్నావు, ఇల్లు నువ్వే తీసుకున్నావు కనుక నీకు దానికి కావాల్సిన పని కూడా నువ్వే చేసుకోవాలి. నువ్వు చేసుకోవాలి లేని పని గ్యారంటీగా గురువు గారు దాచిన గ్యారంటీగా తీసుకుంది. ఇక్కడికి వచ్చిన వాడు అవన్నీ కూడా ఉత్తి చేసుకుంటూ వెళ్ళదు, నువ్వు రా తెచ్చుకుంటాడు. ఈ క్షేత్రానికి వచ్చినవాడు ఖాళీ తీసుకుంటాడు వెళ్ళడు. నేను వచ్చానండి, నా పని ఏమీ జరగలేదు అన్నవాడు ఏంటంటే బద్దకస్తుంది. బద్దకస్తుడు గురువుగానే కాదమ్మా, దుర్గాదేవి కూడా మీ పక్కన ఉన్నా ఏం చేయాలి,
ఇంతకు ముందు మీరు బ్రహ్మచర్యం అంటే అర్థం కదా, మీకు ఏ పని చేయబడిందో దాని మీద ఏకాగ్రతగా ప్రయత్నించండి. మీరు చేయలేనిది ఎవడు చేయమండి, అది అర్థం చేసుకోండి. రెండోది ఏం చేయాలి? అహింస. ఓకేనా? అహింస అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పిల్లలు ముఖ్యంగా. పెద్దలు కూడా అర్థం చేసుకోగలిగితే నాకు చాలా ఆనందమే. పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి గురించి బాధపడేటువంటి మాట్లాడకండి. ఇతరులు మీ మాట ద్వారా బాధపడకూడదు, అది చాలా జాగ్రత్తగా చూసుకుంటే లభిస్తా. మీరు కనుక ఆ స్థితికి వచ్చేస్తే సమాచారం ఏం జరుగుతుంది అంటే మీ మీద బాంబు పడ్డా మీకేమి అది ఆ మానసిక స్థితికి రాలేదు. ఏ మానసిక స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట ద్వారా కానీ నా ఆలోచనల ద్వారా కానీ నేను ఎవరిని బాధించలేదు. అదే పతంజలి మహర్షి ఏం చెప్తారు అంటే సత్ సన్నిధో వైదత్యాలు అనేక మంది రాక్షసులు దుర్గాదేవి మీద పారాధిస్తారు కదా. మీ మీద కూడా ప్రకృతిలో బాణాలు వేయటమంటే బాణాలేదు కాదు, అనుకూల పరిస్థితులు పరిస్థితులు మీకు బాధ కలిగించేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఒకే ఒక మాట తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నోటి మనిషి ఎవరి గురించి చూడరాదు. ప్రహ్లాదుడి కథ తెలుసు కదా, ప్రహ్లాదుడి యొక్క తండ్రే ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించారు. మామూలుగా ప్రయత్నించారా? ఘోరంగా ప్రయత్నించారు. మిత్రుల్లో పోషించాడు, పావులతో కల్పించాడు, ఏనుగులతో కల్పించాడు. ఏమవలేదు, ఇందుకు ఏమవలేదో అర్థం చేసుకోండి. అహింస ఒక్కసారి కూడా నాన్న నువ్వు నాకు తండ్రివై ఉంది, నన్ను ఇలా బాధపడటం నీకు సదునా అని ఎప్పుడైనా అన్నాడా? లేకపోతే నారాయణతో మిత్రులతో నా తండ్రి నన్ను బాధపెట్టినాను అని చంపే అన్నాడా? ఏమైంది, అది అహింస. ప్రయత్నించండి, ఆ స్థితికి నేను ఎదగలను లేదు అంటే ఒక రోజులో అవసరం. కానీ ఆ ప్రయత్నం మాత్రం నేను ముఖ్యంగా ఇది నింపుతో ఉన్నటువంటి సాధ్యతను గుర్తించుకోండి. అహింస అంటే అసలు ప్రయత్నించండి. ఒక రోజులో రాదు, రెండు రోజుల్లో రాదు, మూడు రోజుల్లో రాదు, మూడు జన్మల్లో రావచ్చు. మీరు ఏం కాపడబడతాయి, ప్రయత్నించడమే మన పని తప్ప నాకు చేత కాదని మానేయండి. చేత కాదు అని మానేస్తే మీకు నడక వచ్చిండేది కాదు. గుర్తు చేసుకోండి, మీరు మర్చిపోయి ఉంటారు కానీ చిన్నపిల్లలు నడుస్తూ ఉంటారు, మంచి స్థల పరిస్థితి ఉంటాడు అన్నట్టు పెడతాడు కదా. వాళ్ళు పడిపోతున్నాడు కదా, అమ్మో మా బాబుకి దెబ్బ తగులుతుందని తల్లిదండ్రులు వాడిని నడవలేకుండా చేశారనుకోండి, ఏమవుతుంది కదా? యాభై నడవండి. మీరేం చేస్తారు ఇప్పుడు? నేను తీసుకోండి, పడితే తల్లి తీసుకొని పడుతుంది. అందరం పడిన వాళ్ళనే ఉన్నారు. ఇంకా ఈ అహింస మేము ప్రాక్టీస్ చేయలేము. ఎప్పుడు నోటు రావచ్చు, ఎప్పుడు కోపం ఉంటుంది, ప్రతి నిమిషం కోపం రావచ్చు. కోపం రాగానే మిల్లిగా నాలుగు కొడుకోండి. ఎలా కొడుకోవాలి? నాలుగ గట్టిగా కొడుకోకండి. గట్టిగా కొడుకుంటే మన నీకు చాలా కష్టాలు అనుకోండి. గట్టిగా అనుకుంటుంది, మిల్లిగా అతి మిల్లి అంటే నాలుగు కూడా అహింస కదా. ఫస్ట్ చేత మిల్లిగా నాలుగు కొడుకుంది, అట్లయితే అనుకోండి చాలు. మిల్లిగా మీకు అలవాటు అవుతుంది. కానీ అన్నిటికంటే గొప్ప శక్తి మీ దగ్గరికి ఏమొస్తుందంటే మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేదు, గ్యారెంటీ. పావులు రావచ్చు, గెర్రలు రావచ్చు, హంతకులు రావచ్చు, బంధాలు రావచ్చు, ఎవరినైనా ఏదైనా చేసేయచ్చు. కానీ మీకు మాత్రమే మీరు ప్రయత్నించండి. ఇది దుర్గాదేవి యొక్క రెండో శక్తి. మొదటి శక్తి అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి మీరు ప్రయత్నించండి. మీరు ప్రయత్నించకుండా జరుగుతుంది అనుకోండి, ఇది చిన్న ప్రయత్నం. అసలు చాలా పెద్ద ప్రయత్నం. గురువులు వదిలేస్తారని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ముఖ్యంగా నా అనుభవంతో చెప్తున్నాను, ఈ శక్తి పీఠానికి వచ్చినటువంటి వాళ్ళని ఖచ్చితంగా గురువు వదండి. మీ అదృష్టం ఇక్కడికి రావటం ఏ కారణంతో వచ్చినా ఆ అదృష్టాన్ని ఇంకాస్త దృఢతరం చేసుకోవడానికి ఇవంతా చెప్తున్నాను. లక్ష్యశుద్ధి ఉండాలి, మొదటి బ్రహ్మచర్యం అంటాం, రెండోది అంటే అహింస. ఆలోచనలు కూడా ఇతరులకు తెలుగు ఆలోచించకండి, ఎప్పుడు మంచి ఆలోచించండి. మూడోది ఏంటి, మనది కాలేది ముట్టుకోకండి, మన వస్తువు కాలేది ఎప్పుడు ముట్టుకోకండి. సరే నేను మీ దగ్గర పెళ్ళింది కదా, నాకు ఒకసారి పెళ్లి అని కూడా అడగండి, అది కూడా తగ్గదనే. మీ పెళ్లితో మీరు రాసుకో. మరి పరీక్ష రోజుల్లో పెళ్ళిలో ఇంకైపోయింది, పక్క వాడిని అడగొచ్చా అక్షయం పాటిస్తున్నాను నేను అంటే
అప్పుడు తీసుకోవాలి కదా. మీకు అర్థమవుతుంది, అది చెప్పుకుంది ఎందుకు చెప్తున్నానంటే
ఈ నియమాలన్నీ కూడా ఇలా గొంతు పట్టే నియమాలు కావు. మీరు అర్థం చేసుకుని ఆచరించండి. అంటే మనవి కాదని ముట్టుకోవచ్చు, చాలా అవసరం ముట్టుకోండి. చాలా సార్లు మనం చేసే తప్పు ఏంటి అంటే మనం ఒడి తెలుసుకుని తువాలు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం. పక్క వాడే తువాలు కాళ్ళు ఆశిస్తాడు. అందరికీ ఉంటుందని అనుకుంటున్నా అలవాటు. ఇంకేంటే నేను చేసిన పని అదే. ఇంకేంటే నేను మిమ్మల్ని అంటే నేను లాభంగా నేను చేసుకుంటున్నాను. స్కూటర్ ఉంటుంది, మన స్కూటర్ అవుతుంది చాలా జాగ్రత్త. పక్క వాళ్ళ స్కూటర్ అవుతే అన్నది కట్టేస్తాం. పెట్రోల్ అయితే పెట్రోల్ కొట్టించాం. చాలా సార్లు నేను తీసుకునేది ఇతరుల నుంచి వస్తువునే తీసుకున్నప్పుడు అందులో ఏదైనా ఒక వస్తువు నింపవలసి ఉంటే నింపి ఇవ్వాలి. అప్పుడు అంటే స్కూటర్ పని తీసుకెళ్తే తిరిగిస్తాం. రిజర్వ్లో వచ్చిందని తెలుసు నా స్కూటర్ కాదుగా. వాడు అర్ధరాత్రి 12 గంటలు తీసుకొచ్చి వెళ్తాను. వీడు 2 రోజులు పొద్దున్నే పాపం ఆఫీస్కెళ్ళాలి. తీసుకోవాలి చెప్తాడు. కనీసం వాడికి చెప్తే బాబు నేను పెట్రోల్ కొట్టించాలి కొట్టించలేదని చెప్తే రాత్రి ఏదో అవసరపడి వాడు తీసుకుంటాడు. వాడి స్కూటర్ ఉంది కదా అని చెప్పి అదేదో చెప్పింది. ఆ మానసి చెప్తే రెండో రోజు నువ్వు ఏం చెప్పావు దాన్ని చూసి ఏం దాచుకునే మనం ఉంచుకోవాలి, దాచుకునే మనం ఉంచుకోవాలి, దాచుకో వచ్చు
దాచుకోవటం లేదు, దాచేసుకోవటం లేదు.
Thank you.
బాగా చెప్తారు ఆయన ఈ మాట నేను చాలా మందికి చెప్తూ వచ్చాను.
మా గురువు
వస్తాం అంటే మాస్టర్ మేము వస్తాం
మాస్టర్
రేపు మధ్యాహ్నం వచ్చేసరికి మనం అందరం మీటింగ్ నెక్స్ట్ డే అన్నమాట. రేపు మధ్యాహ్నం వస్తే రేపు వచ్చి మాస్టర్ మీటింగ్ పెట్టారు. నేను ఇక్కడ సంగతి చెప్పడం లేదు. ఇక్కడ దేనికి మీటింగ్ పెట్టుకున్నాం హిమాలయానికి తీసుకోవాలి కదా, ఎలా పెట్టుకోవాలి సరే హోరాహోరీగా మాట్లాడిస్తున్నాం. అవసరం జరిగింది ఒక నెల పాటు హిమాలయాన్ని ఉండే అంతా అంతా ఇది నేర్చుకోవచ్చు అంటే ఒకసారి తీసుకోండి. మనం వెళ్తాం సరే అక్కడికి ప్రపంచం ఎలా చేస్తామో నీకు తెలుసా? అసలు హిమాలయాల్లోకి వెళ్ళాక తలేస్తుంది, ఒడుకుతోంది, తదుపులు వస్తాయో పవన్ వస్తాయని ఎడుస్తూ కూర్చుంటాం తప్ప అసలు సెలవు చేస్తుంది మీకు తెలియదుగా. తపస్సు అంటే ఎంత వెలిగించారు హిమాలయాల దగ్గర తపస్సు అంటే ఏంటో. అప్పటి నుంచి తపస్సు అంటే ఏంటో చెప్పాలి కూడా అని నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. తపస్సు అంటే నాలుగు లక్షణాలు మిగిలి ఉండాలి. ఆ నాలుగు లక్షణాలు ఇలా ఉన్నాయో లేవో మీరు చూస్తాం. మొట్టమొదటిది ఏంటి అంటే ప్రతి శివ ప్రిన్సిపల్ అనే దానికి పెట్టుకుంటే మొట్టమొదటి ఏంటి అంటే సమయ సంయమనం. సమయ సంయమనం అంటే ఏంటో తెలుసా? కంట్రోల్, టైం ని కంట్రోల్ చేసుకోవటం మీకు వస్తా. లేదా ఎంతమందికి రాదు టైం కంట్రోల్ చేసుకోవటం అందరికంటే నేను సుగమకు చెప్తారైతే డైరెక్ట్ గా వెళ్తున్నాను. మీరు టైం ని కంట్రోల్ చేయగలరా? చెప్తున్నట్టయినా మీరు టైం ని కంట్రోల్ చేయగలరా అని నేను అడుగుతున్నా. చేయగలరా చేయలేరా? ఎస్ ఆర్ నో? టైం ని కంట్రోల్ చేయగలరు. ఎలా ఎలా కంట్రోల్
చేస్తారు?
మీకు కావాలి మీరు కాలేజీకి కొద్దిగా పరిగెత్తుకు వెళ్ళాలి. మీరు వెళ్ళగలరా వెళ్ళలేరా? వెళ్ళలేము. పరీక్షకి పొద్దున్న 7 గంటలకు రమ్మంటాడు. వెళ్ళగలరా వెళ్ళలేరా? కదా రోజు గాయత్రి మంత్రులు ఏమో చేయమంటే మాత్రం చేయదు. సమయ సంయమనం అంటే అసలు మీరు చేయగలరు. కానీ పనికిరాని వాటికి చేయగలుగుతున్నారు, కానీ పనికొచ్చే వాటిని మీరు ఉపయోగించుకోవటం అంటే ఇవాళ తీసి అది మనం పెట్టుకోండి. ఏమి కొంచెం నిజం లేవు కానీ లేదు నాలుగు చేత అయిపోగానే ఊపి పెట్టి జరిగించి 5 నిమిషాలు సంకల్పం. మీరు సంకల్పం ఉందని మీరు చెప్పారు. పరీక్షకు వెళ్ళాలి అంటే టైం చేస్తున్నారు. నేను సినిమాకి వెళ్ళాలి పరీక్ష సంగతి ఉదయం సినిమాకి వెళ్ళాలి లేట్గా ఉంది కదా లేదా తెలియదు మధ్యలో సినిమా తోడు అంటే జరిగింది పోలే. నాకు కొంతమంది వ్యక్తులు తెలుసు వాళ్ళు కొన్ని టైమ్స్ లో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నా మొహం మీద కనిపిస్తారు. నా మొహం చూడరు వాళ్ళు. ఇయర్ వెరీ బిజీ నాకు తెలియదు కావాల పనిలో ఉన్నవాళ్ళు గురించి పని అంటే ఫిగర్ చేస్తున్నారు. నాకు కలిసి అయితే అంటే మీకు కలవారి కూడా అంటే ఆ టైంస్ మీరు రెడీ అవుతున్నారా లేదా? నేను పనులు అన్నీ సెట్ చేస్తున్నాను లేదా? అంటే అంటే మిమ్మల్ని నేను అంటే ఎన్ని పనులు కూడా బంధువులు వచ్చినా వాళ్ళు వచ్చినా ఆఖరి బంధువులు కూడా కూర్చుని ఎంత బాగుంటుంది. కానీ మీరు గాయత్రి మంత్రులు చెప్పని చేసే టైం ఏంటి అనుకోండి? బంధువులు వచ్చారనుకోండి అమ్మాయి అంటే కదా వాళ్ళని కూర్చోబెట్టండి. గాయత్రి మంత్రులు చెప్పండి వాళ్ళ జీవితాన్ని మారిపోతుంది. ఇవ్వయ్య అది చూస్తే వాళ్ళ జీవితాన్ని మారు. చాలా మంచిది, చాలా మంచిది. మన మూడు కూడా అనుకుంటాం 2 రకాల మంచిది.
మంచి ఒడికి రాడు వాడు, మన పనులు మనం హాయిగా చేసుకో.
ప్లస్ వాడు మూర్ఖుడని మనకి తెలుస్తుంది కదా,
వాడు మూర్ఖుడని మనకి తెలుస్తుంది కదా.
వాడు మూర్ఖుడు చెప్తూ ఒపీనియన్ కి బిలీవ్ అవ్వడం పర్వాలేదు సార్,
మొన్న కదా వాడు మూర్ఖుడని మీకు తెలుస్తుంది కదా. కానీ మూర్ఖుడి యొక్క మాటకి మనం విలువిస్తున్నామే, అప్పుడు మనం ఏమైనాం
పరమూర్ఖుడు.
దొరకలేమా, దుర్గాదేవి గురించి చెప్పలేమండి, తర్వాత చెప్పండి.
అంతేట సమయం సైజు మనం అర్థమైందా, ఓ టైం పెట్టుకోండి. ఆ టైం ప్రకారం ఖచ్చితంగా రోజుకు అరగంట వింటాం, దీనికి ఇవ్వటం నేర్చుకోండి. జీవితాలు మానిపోతే మీకు టీవీ టైం చూసే దాంట్లో అరగంట మానేసి ఆ చూపించండి. మీరు నిజంగా బిజీగా ఉన్నారనుకోండి, ఓ అరగంట లేట్గా పడుకోండి. మీరు చాలా బిజీగా ఉన్నామండి, మాకు టైం లేదంటే అంటారు. రోజు 10 గంటలు పడుకుంటున్నారు అనుకోండి, 10 గంటలు పడుకోండి, అరగంటలో ఏమైపోతుంది కదా.
కొంచెం అది సంయమనం తెలుసుకోండి, సమయం సంయమనం.
రెండోది ఏంటి వాస్తవం,
ఆ ఇంద్రియ సంయమనం.
ఇంద్రియాలని మనం కంట్రోల్లో ఉంచుకోగలమా, ఉంచుకోలేమా? మనం అందరం ఉంచుకోగలం. ఇంకొన్ని ఇంటికి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన ఏదైనా పదార్థం పెట్టినా మనం తిన్నాం.
బయటికి వెళ్ళి మన హోటల్లో తినస్తారు కదా,
ఎప్పుడు తింటే ఏమవుతుంది కదా. మీకుందో లేదో అనుభవం, ఇవంతా నా అనుభవాలు చేస్తున్నానమ్మా.
నేను ఇవంతా చేశా
పూర్వకంగా చెప్పే కదా, ఎలా దాస్తున్నాడో అధ్యక్షుడు మీరు చెప్పండి. మా గురువు గారు రమేష్ గురువు గారు
ఇంద్రియ సంయమనం. మనకి నచ్చిన ఏదైనా పదార్థం ఇంకొంటికి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన ఎక్కువ సార్లు కాదు అవునా కదా,
మన ఇంట్లో ఎందుకు ఎందుకు కాదని సంయమనం ఉంది కదా. మన ఇంట్లో మన ఇంట్లో వెళ్ళిపోయినా కంట్రోల్ పోగొచ్చుకుంటాం, ఇంకోటి ఇంట్లో కంట్రోల్ ఉంటుంది. ఇంతటి ఇంద్రియ సంయమనం మీకు చేత కాదు కాకవచ్చు, కొంచెం మంపు పట్టి పెట్టండి కదా ఇంద్రియ సంయమనం. దాని తర్వాత వాస్తే ఆకు కోపం వస్తే కంట్రోల్లో ఉండాలండి, ఎలా మళ్ళా తిట్టి పారిస్తానంటాడు ఒక వ్యక్తి. వాడు బాస్ దగ్గర ఉన్నప్పుడు వాడు బాస్ ఏదో అంటాడు, దిగుతాడు అక్కడ మళ్ళా నోరు ముసుకు ఊరుకుంటాడు అవునా. నోరు ముసుకు ఊరుకోవద్దు ఏమవుతుంది, అంటే వాస్తవంలో మీకు చేతొచ్చు. అసలు ఏంటంటే బాస్ దగ్గర చేయగలుగుతారు, అలా చేసేదేదో భగవంతుడు ముందు దీక్ష తీసుకోండి. నేను బాస్ కంట్రోల్ లో ఉంచుకుంటాను, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు కనుక నేను చాలా కంట్రోల్ లో ఉంటాను. దాని తర్వాత అంతరం డబ్బు దుర్వినియోగం చేయండి, అవసరం అయితే కోర్టు ఖర్చు పెట్టండి అప్పు చేసి, అవసరం లేకపోతే మాత్రం 1,50,000 కూడా తెచ్చుకోండి. ఇవి నాలుగు పాటించటం తపస్సు. తపస్సు అంటే అది సమయాన్ని పాటించటం, ఇంద్రియాన్ని నిగ్రహంలో ఉంచుకోవటం, వాక్కులు డబ్బులు. ఇది చేయగలిగితే మీరు తపస్సు చేస్తున్నారు. మన వాళ్ళల్లో చాలా మంది తపస్సు చేస్తున్నారు. పిల్లవాడికి తీరు కట్టాలి, పట్టు పేరు కనుక్కోవాలి, దేని కూడా చేస్తారు మీరు. మరి అర్థం సంయమనం వచ్చేసింది మీరు అసలు మీకు తెలియదు. మీరందరూ పెద్ద తపస్సు అదే గురువు గారు ఇప్పుడు చెప్తారు, మీరందరూ కూడా కాదు. కానీ మీకు ఏదో శక్తి ఏంటి అంటే గురువు గారి గురించో దుర్గా శక్తి పీఠంలో చేస్తేనే అది సాధన అవుతుంది, తప్ప ఇంటి దగ్గర సాధన అవ్వదు అని. మంచి వంట చేస్తారు మీరు, మంచి వంటకాలు చేశారు, ఎవరు అతి తెచ్చారు వాళ్ళకి వేస్తారు, వాళ్ళు రెండోసారి వంటకం అడుగుతారు వేస్తాము లేదా. చాలా మంది వేసిస్తారు, మన పిల్లలు తిరగకపోతే ఏమైంది, మనం తిరగకపోతే ఏమైంది, నేను వచ్చి నడిపించారు బాగున్నా కదా. ఇంద్రియ సంయమనం ఉంది, నువ్వేం దాచుకోవటం లేదు కదా, నాలాగా నేను ఎలా దాచుకున్నా గుర్తుందా, అన్నం కింద తోసేసారు గుర్తు వచ్చుకోండి. మీరు అందరికీ చెప్పాలి వేసిస్తుంది నెక్స్ట్ టైం లేదు, ఇక్కడికి వచ్చేసరికి అలా ఎవరి గురువు గారు అన్నం కింద కూర దాచుకున్నా అది భయపడతారు ఏమిటి, ఎక్కడ ఎదిగిస్తుంది ఏంటి అని చెప్పకుండా కూర దాచుకుంటారు. అదేంటది పరిస్థితి చేసుకోకపోతే అపరిస్థితి. అసలు మీకు మొదటిది సంతోషం, ముందు సంతోషంగా ఉంటుంది, రెండోది తపస్సు చేయండి. తపస్సు అంటే రెండు పుస్తకాలు మీరు ఆల్రెడీ చేస్తున్నారు. మా ఒంగోలులో మధ్యాహ్నం రాత్రి 2:30 నీళ్ళు వస్తాయి, అందరూ లేచి నీళ్ళు వస్తాయి. సమయం లేదు మామూలుగా మీరు లేవండి అంటే 2:30 లేవలేదు,
కానీ మున్సిపాలిటీ ట్యాప్ వదిలిస్తారు వాడు
రెండు
మీరు లేవగంలో ఆ లేచేది ఏదో లోకస్థ భగవంతుడి కోసం లేవండి కోసం చెప్పేది ఏదో భగవంతుడి కోసం చేసి ఇంకా గొప్ప కదా అది నేను చెప్పేది ఆలోచించుకుని తపస్సు తర్వాత మంచి పుస్తకం చదువుతుంది ఎప్పుడో టైం తీసుకుని ప్రాధాన్యం తీసుకుని ఆ మంచి పుస్తకాన్ని చెప్పుకుని మీరు ఆచరించగలరా లేదా నేను ఎంతా చెప్పేది గురువుగారి యొక్క పుస్తకాలు నుంచి చెప్తున్నాను ఇక్కడ ఆ మంచి పుస్తకం చదివాను కనుక మీరు చెప్పగలుగుతున్నాను కదా ఇప్పుడు మీ లక్ష్య పుస్తకం యొక్క ఆదివారం సోమవారం వీళ్ళు నొప్పి చదువుతుంది ఉపాధ్యాయం తర్వాత ఏమీ లేకపోయినా ముందు పౌడర్ కొట్టించుకుంటారు కనుక వాళ్ళు నీట్ గా ఉన్నారో తెలియదు కానీ నేను ఒక నిర్ణయం చాలా జాగ్రత్తగా మీరు గుర్తించుకుని క్లీన్ గా మీరు ఉండదలుచుకుంటే మీ శరీరం నిగనిగా లాడదలుచుకుంటే చర్మ సౌందర్యం మీ శరీరం లోపల ఛార్జింగ్స్ చేరకుండా ఉండాలి అంటే ఏకైక మార్గం ఏంటి అంటే ఏంటి రోజుకి 2.5 లీటర్లు నీళ్లు తాగండి. ఒక సంవత్సరం లోపల మీ శరీరం ఎంత మార్చింది చూసుకోండి. రోజుము అర్థమైంది కదా. ఇది దుర్గాదేవి యొక్క ఎనిమిది. ఇదంతా మీరు ఆచరించగలరు. మీరు ఆల్రెడీ ఆచరించేస్తున్నారు. నేను అదే చెప్పాను కానీ చెప్తే దాని డైరెక్ట్ చూసే మాట్లాడండి. ఇవాళ రాత్రి దిగున్న వాళ్ళు రాగలిగే వాళ్ళు 11:30 నుంచి 12:30 వరకు దుర్గాష్టమి అనేసి ఒక విశేషమైనటువంటి ధ్యానం చేస్తున్నాం. మీ ఓపిక సాధన బలవంతంగా ఏం రావద్దు. ఎందుకంటే అక్కడ వచ్చి మీరు నిద్రపోవటం కంటే మీరు ఇళ్లలో నిద్రపోవటం కాదు. ధ్యానం చేసుకోవటానికి వచ్చి నిద్రపోవటం ఇంకా మీరు ఎవరైనా రాత్రి మేము ధ్యానానికి వస్తాము అనుకునేటువంటి వాళ్ళు రాత్రి ఎక్కువగా ఉండలేము అనుకుంటే మీరు మధ్యాహ్నం 1 గంట 1.5 గంటలు నిద్రపోతుంది. కానీ వద్దాం అనుకుని నిద్రపోయి రావటం మానేసి కానీ వీలు ఉండాలి. నాకు తెలిసి చాలా మంచి వీలు ఉండదు. రాత్రికి దాని గురించి బలవంతం ఏం లేదు. కానీ మీరు తెలియాలి కదా ఇలా గురువు గారు ఇవాళ రాత్రి దుర్గాష్టమి సందర్భంగా ఒక విశేషమైనటువంటి ధ్యానము దుర్గాశక్తి అవసరమైన ధ్యానము అంటాం. ఇది సంవత్సరానికి కేవలము ఒక రోజే వస్తుంది. మళ్ళీ ఈ దుర్గాష్టమి రావాలి అంటే అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళు చేయలేము అనుకునేటువంటి వాళ్ళు ఆ తెచ్చినటువంటి వ్యక్తులు ఏ ఒక్కటి మీరు చేద్దాం అనుకున్నా కూడా ఈ సంకల్ప పత్రం నింపండి. ఆ ఒక్కటి మాత్రం నేను నింపండి ఖచ్చితంగా చేయండి. ముందు ఆ నిర్ణయాలు నిర్వాహి తీసుకోండి. రేపు మీకు ఆ సంకల్ప పత్రం ఇస్తాం. దాని మీరు ఆశించుకోండి. కానీ నా సలహా ఏంటి అంటే పాటిస్తాము అని అనుకుంటే మీరు చేసే జరుగుతాడు. సంకల్పం లేకపోతే ఇదాక అందరూ చేయగలిగితే నేను ఎందుకు చేయలేదు మంచి సరేనా తీసుకోండి ఇష్టపత్రాన్ని ఇవాళ రాత్రి చెప్పింది గుర్తించుకోండి 11:00 నుంచి 12:30 వరకు ఇక్కడే దుర్గా అష్టమి ధ్యాన విధానం చెప్పబడుతుంది. ఇంకోటి ఏం చెప్పాను నేను రేపు విద్యోపవేశ సంస్కారం ఉపనయన సంస్కారం గాయత్రి మంత్రం తీసుకొని ఇవ్వబడతాయి. విద్యోపవేశ సంస్కారం అంటే విద్యోపవేశం వేసుకొని గాయత్రి మంత్రం చేస్తారు. గాయత్రి మంత్రం తీసుకుంటే మీరు విద్యోపవేశం వేసుకోవచ్చా లేదు కానీ గాయత్రి మంత్రం తీసుకోగలుగుతారు. ఆ సాధన చేయదలుచుకున్న వాళ్ళు గాయత్రి మంత్ర దీక్ష గురుదేవుల ద్వారా తీసుకోదలుచుకున్న వాళ్ళు మీరు తొమ్మిది గంటలకి స్నానాలు చేసి పసుపు రంగు బట్టల్లో రావాలి.
రేపు నిన్న పాత్ర రాజా అంటున్నారు కదా కొంతమంది వాళ్ళు ఉత్తర నుంచి వస్తుంది గుర్తించేనా
Thank you.